విత్తన శుద్ధి ప్రాముఖ్యత నాటకం ఇప్పుడు మీరు వింటారు.
ఓ రంగన్న, ఈ పట్ట వగటీలి ఇక పొలం గట్టి మీద కూసోని దిగాలుగా ఏం ఆలోచిస్తున్నావే?
ఆ ఏముంది మల్లయ్య, ఈ సంవత్సరం ఏ పంటలు సాగేయాలని ఆలోచిస్తున్నా. ఏ పంటలు వేసినా లాభం లేకుండా పోయింది. గదే దిగుబడి, గదే రేటు రావట్టే.
గదేంది రంగన్న, నువ్వు ప్రతి ఏటా అపరాలు సాగేస్తున్నావు కదా, గిట్టుబాటు ధర రావట్లేదా ఏంది?
గది కాదు మల్లయ్య, గిట్టుబాటు ధర గురించి అసలే కాదు.
మరి ఏందా ముచ్చట, పంటకేమైందో చరి చెప్పరాదే రంగన్న.
పేరుకు అపరాలు పండిస్తున్నా గాని నా పంట అంతా తెగుళ్ల బారిన పడి చేతికి రావాల్సిన పంట చేనులోనే పాడైతుంది. 20,000 వచ్చే పంటకు 2,000 పడిపోతుంటే నా పానం అంతా తలడిల్తుంది మల్లయ్య.
అయ్యో ఎంత కష్టం వచ్చింది రంగన్న నీకు. మరి సరైన సమయంలో మందులు పిచికారి చేయలేకపోయినావా?
ఆ ఎన్ని మందులు కొట్టినా మందులన్నీ మట్టిలోనే పోతున్నాయి గాని ఆ తెగుళ్ళు మాత్రం అట్లనే ఉంటున్నాయి. తెచ్చిన అప్పులన్నీ మందులకే అవుతుండే. మంచిగా పంటలు పండితే ఈ అప్పులన్నీ తీర్చి నా పెద్ద బిడ్డకు లగ్గం ఖాయం చేస్తాను అనుకున్నా. కానీ ఆ తెగుళ్ళు మాత్రం అలానే ఉంటున్నాయి. తెచ్చిన అప్పులన్నీ మందులకే అవుతుండే. మంచిగా పంటలు పండితే ఈ అప్పులన్నీ తీర్చి నా పెద్ద బిడ్డకు లగ్గం ఖాయం చేస్తాను అనుకున్నా. కానీ ఆ పొట్టకు రావాల్సిన పంట పొలంలోనే పాడైతుంటే అప్పులన్నీ కాసింత కూడా తగ్గట్లేదు మల్లయ్య.
రంగన్న, నీకు మంచి ముచ్చటేమంటావే?
ఆ చెప్పు మల్లన్న.
విత్తన శుద్ధి చేయడం వల్ల తెగుళ్ల నుండి మన పంటను రక్షించుకోవచ్చాటనే.
గట్లనా మల్లయ్య, నీకెవరు చెప్పిండ్రు ఈ ముచ్చట?
మొన్నటి శనివారం మన గ్రామానికి వ్యవసాయ అధికారి వచ్చిర్రంట. మన గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలల్లా ఏ పంటలు పండుతానయో వాటికి వచ్చే పురుగులు తెగుళ్ల నివారణ గురించి చెప్పిర్రంట. ఇంకో ముచ్చట ఏంటంటే తెగుళ్ల నివారణను మందుల ద్వారా పూర్తిగా నివారించలేమని వాటికి విత్తన శుద్ధి చేయడం కూడా మంచిదని చెప్పిరాటనే రంగన్న.
గట్లయ్య, మరిద్దరం మొన్నటి శనివారం పనుండి పక్కూరికి పోయినాం కదా, మరి నీకు ఈ ముచ్చటెవరు చెప్పిండ్లే?
అయ్యో మన పక్కింటి రామయ్య లేడు, ఆయన వ్యవసాయ అధికారి గారు వచ్చినప్పుడు ఊరినే ఉన్నాడటనే. వ్యవసాయ అధికారి చెప్పింది అంతిన్నాడట.
గా రామయ్య గీ ఆళ్ళకి పొలంలోనే ఉంటాడు కదా, మరి ఆయన పొలం దగ్గరికి పోయి గా ముచ్చటేందో అడుగుదాంపా మరి ఒకసారి.
సరే సరే పోయితుందా మరి.
ఆ పోదాంపా. ఓ రామన్న, మంచిగా ఉన్నావానే, ఏం చెప్తున్నావు గా పొలంలో?
హా ఏముంది రంగన్న, మామూలే. ఎల్లుండి పొలం నాటేయాలా, గందుకే గీ ఒడ్డు చెక్కుతున్నా.
పోయిన పసలు కూడా వరే వేసినావు కదా, ఎట్లా పండింది మరి?
ఏం చెప్పమంటావు రంగన్న, అగ్గి తెగులు వచ్చి పంటంతా కాలినట్లయి, పంట దిగుబడితో పాటు గింజలన్నీ తాలు గింజలాయే.
అయ్యో ఎంత కష్టం వచ్చే రామయ్య నీకు. మరి మొన్నటి శనివారం వ్యవసాయ అధికారి గారు మన ఊరికి వచ్చిందంట కదా, విత్తన శుద్ధి గురించి కూడా చెప్పిరంట కదా రామయ్య, గా ముచ్చట జర చెప్పరాదు? అయ్యో ఎంత కష్టం వచ్చే రామయ్య నీకు. మరి మొన్నటి శనివారం వ్యవసాయ అధికారి గారు మన ఊరికి వచ్చిరంట కదా, విత్తన శుద్ధి గురించి చెప్పిరంట కదా రామయ్య, గా ముచ్చట జర చెప్పరాదు?
ఆ నేనేం చెప్తా గాని, మొన్న మేడం చెప్తా అంటే ఫోన్లో రికార్డ్ చేసిన, అవి వినిపిస్తా వినండి.
రైతు సోదరులకు నమస్కారం. పోయిన సంవత్సరం మన రైతన్నలు ఎక్కువ మంది వరిని వాళ్ల పొలంలో సాగు చేశారు, కానీ కొంతమంది మాత్రమే విత్తన శుద్ధిని పాటించారు. మిగతా వారి గురించి మరొకసారి చెప్తాను వినండి. వరి సాగులో అగ్గి తెగులు విత్తనం ద్వారా సోకుతుంది. దీనికి గాను మొదటగా విత్తనాన్ని తెగులు సోకని పొలం నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి. 30 కిలోల విత్తనానికి 30 గ్రాముల కార్బనిజం పొడిని కలిపి 30 లీటర్ల నీటిలో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా అగ్గి తెగులే కాకుండా గింజ ద్వారా, నేల ద్వారా మరియు నీటి ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు.
ఏవో మేడం గారు, మరి మొక్కలో వచ్చే తెగుళ్లకు కూడా విత్తన శుద్ధి చేసుకోవాలా? జర చెప్పండి మేడం.
నీకు తెలుసు కదా రామయ్య, మన తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్నను వర్షాధార పంటగా మరియు బోరుబావుల కింద రైతులు పండిస్తున్నారు. ఇక్కడున్న వాతావరణ పరిస్థితులకు మొక్కజొన్న పంటకి తేనెబంక తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు గింజ ద్వారా సోకుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా 1 కిలో విత్తనానికి 30 గ్రాముల క్యాప్టాన్ లేదా తైరం మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. దీని ద్వారా లేత దశలో మొక్కని తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు.
మేడం, ఈసారి నా ఎకరం భూమిలో వేరుశనగ వేద్దామనుకుంటున్నా, గా పంటకు విత్తన శుద్ధి అవసరమా? అవసరమైతే ఎట్లా చేయాలే, మరి కొంచెం చెప్పురి మేడం.
వేరుశనగకు విత్తన శుద్ధి అవసరమే రామయ్య. ఈ విత్తన శుద్ధి చేయు సమయంలో 1 గ్రాము టెబుకొనజోల్ లేదా 3 గ్రాముల మాంకోజెప్ పొడిని 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. కొన్ని ప్రాంతాల్లో వేరుశనగకు కాండంకుళ్ళు తెగురు వైరస్ కూడా ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు గాను 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో వేరుపురుగు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిపాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేయాలి.
ఏవో మేడం, మా బావ ప్రతి ఏటా అపరాలేత్తాండు, వాటికి వైరస్ తెగులు ఎక్కువగా సోకి పంట దిగుబడి తగ్గిపోతుంది. దీనికి ఏం చేయాలి మేడం, జర చెప్పండి మేడం.
వైరస్ తెగుళ్లు రసం పీల్చే పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతాయి. వీటి నివారణకు 1 కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోపిడ్తో లేదా 5 గ్రాముల థయోమిథాక్సంతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సుమారు 4 రోజుల వరకు రసం పీల్చే పురుగుల ద్వారా మనం పంటను కాపాడుకోవచ్చు.
ఈ విత్తన శుద్ధి వల్ల ఇంకేం లాభాలున్నాయి మేడం గారు?
ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల తెగుళ్ల నివారణే కాకుండా విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి. పంటకయ్యే పురుగుల మందు ఖర్చు కూడా తగ్గించవచ్చు. భూమిలో ఉన్న అన్ని రకాల కీటకాల నుండి విత్తనానికి రక్షణ కల్పించవచ్చు. విత్తనం నిల్వ ఉంచిన సమయంలో ఏదైనా కీటకం దాన్ని ఆశించినట్లయితే ఈ విత్తన శుద్ధి వల్ల విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగులను కూడా అరికట్టవచ్చు.
ఏవో మేడం, గా విత్తన శుద్ధి చేసేటప్పుడు ఏం చేయాలి?
విత్తన శుద్ధి చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి చేసే వ్యక్తి చేతులకు తొడుగులు, ముక్కుకు గుడ్డ తప్పనిసరిగా ఉపయోగించాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పశువులకు దానాగా వాడకూడదు. సిఫారసు చేసిన మందులనే విత్తన శుద్ధికి వాడాలి. మోతాదుకు మించి విత్తన శుద్ధికి మందులు వాడినట్లయితే విత్తన లోపలి భాగాలకు కూడా హాని కలిగి మొలక శాతం తగ్గుతుంది. విత్తన పైపర ఊడిపోకుండా, విత్తనంలో తేమ అధికంగా ఉండకుండా విత్తన శుద్ధి చేసే సమయంలో జాగ్రత్త పడాలి.
మల్లయ్య, రంగన్న, గది విత్తన శుద్ధి గురించి ముచ్చట మంచి గిన్నరా? మీరు వినడమే కాదు, మీరు చేసి మీ పక్క రైతులను కూడా ప్రోత్సహించండి.
గట్లనే రామయ్య, మంచి ముచ్చటేపినవు.
అన్నదాత మేలుకో,
విత్తన శుద్ధి చేసుకో.
అన్నదాత మేలుకో,
విత్తన శుద్ధి చేసుకో.
అన్నదాత మేలుకో,
విత్తన శుద్ధి చేసుకో.
నేటి విత్తన శుద్ధియే
రేపటి బంగారు పంటకి రక్ష.
నేటి విత్తన శుద్ధియే
రేపటి బంగారు పంటకి రక్ష.
మీరిప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యవసాయ కళాశాల అశోరావుపేట విద్యార్థిని విద్యార్థులచే రూపొందించబడిన నాటికను విన్నారు. ఇందులో పాత్రలు, పాత్రధారులు రంగన్న పి అన్వేష్, మల్లయ్య ఎస్ శ్రీకాంత్, రామయ్య రవితేజ, వ్యవసాయ అధికారి ఎం మౌనిక. ఈ కథకు మూలం మరియు పర్యవేక్షణ డాక్టర్ బొంతా విద్యాధర్, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల అశోరావుపేట. ఈ నాటిక రచన మౌనిక ఎం.
తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం. ఈరోజు మన చేను కబుర్లో సమగ్ర సస్యరక్షణ అంటే ఏంటో, దానిని పొలాల్లో ఎలా పాటించుకోవాలో అన్న వాటిపై తెలుసుకుందాం. ఈ విషయంపై పూర్తి విషయాలను అందించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్త నాగేందర్ గారు. మరి మన కార్యక్రమం మొదలు పెడదామా? నమస్తే సార్.
నమస్తే అమ్మా, తెలంగాణ రైతులందరికీ నమస్కారం.
సార్, ఈ సమగ్ర సస్యరక్షణ అంటే ఏంటో మా రైతులకు వివరిస్తారా?
సమగ్ర సస్యరక్షణ అంటే పురుగులను చంపడానికి మనం వాడుతున్న రసాయన మందులే కాకుండా వివిధ రకాల నివారణ పద్ధతులన్నీ కలిపి జీవ సమతుల్యాన్ని కాపాడమే సమగ్ర సస్యరక్షణ.
వివిధ నివారణ పద్ధతులంటే ఏమేమి వస్తాయి సార్?
అంటే వేసవిలో దుక్కులు చేసుకోవడము, పంట మార్పిడి చేసుకోవడము, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడము, వీటితో పాటే ఎర్రపంటలు వేసుకోవడము, అలాగే లింగాకర్షక బుట్టలు మరియు పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడము, అంతేకాకుండా జీవరసాయనాలను వాడుకోవడము, ఇలా అన్ని పద్ధతులు కలిపి చేయడమే సమగ్ర సస్యరక్షణ.
ఈ వేసవిలో దుక్కులు చేసుకోవడం వలన ఏమైనా ఉపయోగం ఉందంటారా?
ఏప్రిల్ మే మాసాల్లో తొలగరి వర్షాలు పడిన వెంటనే లోతు దుక్కులు చేసుకోవడం వలన భూమి లోపల పొరల్లో ఉండే పురుగు యొక్క కోశస్థ దశలన్నీ బయటపడి అవి సూర్యరశ్మికి చనిపోతాయి. అంతేకాకుండా తర్వాత వేసే పంటకు కలుపు సమస్య తగ్గడంతో పాటు భూమి తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటుంది.
ఈ ఎర్రపంటలతో పురుగులను ఎలా నివారించుకోవచ్చు అంటారు?
చీడ పురుగులు కొన్ని పైర్లకు ఎక్కువగా ఆకర్షించబడతాయి. ఉదాహరణకు చూసుకుంటే పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆముద ఆకులపై గుడ్లు పెట్టి వాటిని జల్లడగా మారుస్తుంది. ఈ ఆముదం ఆకులను మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఈ జల్లడ ఆకులను ఏరి వేసుకున్నట్లయితే ఈ పురుగు తీవ్రతను మనం ప్రధాన పంటపై చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా శనగపచ్చ పురుగుకి బంతిపూలు ఎర్రపంటగా పనిచేస్తాయి.
ఈ లింగాకర్షక బుట్టలు అనే పదం మాకు కొత్తగా ఉందండి. అసలు ఇదంటే ఏమిటో, వాటితో ఏం చేస్తారో వివరిస్తారా?
లింగాకర్షక బుట్టలు అనేది కొత్త పదం కాదమ్మా. అది సాధారణంగా ఈ లింగాకర్షక బుట్టలను మనం మొగరెక్క పురుగులను ఆకర్షించడానికి పొలంలో పెట్టుకుంటాం. దీని వలన ఆడరెక్క పురుగులు మొగరెక్క పురుగులతో జత కట్టవు కాబట్టి వాటి సంతతిని వృద్ధి చేసుకోలేవు. అంతేకాకుండా ఈ లింగాకర్షక బుట్టలను ఉపయోగించుకొని మనం పంటలో పురుగు తీవ్రతను అంచనా వేసి సరైన పద్ధతిలో సరైన మందును ఉపయోగించుకొని మనం నివారణ చేపట్టినట్టయితే మంచి ఫలితాలు అందుతాయి.
అవునా అండి? ఇప్పుడు 1 ఎకరం ఉందనుకోండి, ఉదాహరణకి వాటిలో ఎన్ని లింగాకర్షక బుట్టలు పెట్టవచ్చు అంటారు?
మనం ఎకరానికి సాధారణంగా 3 నుంచి 4 వరకు లింగాకర్షక బుట్టలను పెట్టుకోవచ్చు.
మీరు సమగ్ర సస్య రక్షణలో జీవరసాయనాలు కూడా వాడొచ్చన్నారు, మరి వాటి గురించి మా వాళ్లకు తెలియజేస్తారా?
మనకు జబ్బులు ఎలాగైతే వస్తాయో పురుగులకు కూడా బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వలన జబ్బులు వస్తాయి. వీటిని మనం పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులను నివారించుకోవచ్చు.
బ్యాక్టీరియా, వైరస్లు అన్నారు కదా సార్, వాటిని పురుగులు చంపుకోవడానికి ఎలా వాడుకోవచ్చో మా వాళ్ళకి వివరిస్తారా?
బ్యాక్టీరియా ఉత్పత్తులు ఎక్కువగా బీటి రూపంలో మనకు మార్కెట్లో లభ్యమవుతుంటాయి. వాటిని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి లద్దె పురుగుల నివారణకు పిచికారీ చేసుకోవాలి. అలాగే వైరస్లు NPV ద్రావణ రూపంలో శనగపచ్చ పురుగుకి, పొగాకు లద్దె పురుగుకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వీటిని 250 లారోలు ఈక్వివలెంట్ను సాయంకాలం పూట పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఈ బ్యాక్టీరియాలు, వైరస్ల వలన మనకు గాని మొక్కలకు గాని ఏమైనా హాని జరుగుతుందంటారా?
ఎటువంటి హాని జరగదమ్మా, ఎందుకంటే ఇవి ఒక పురుగు జాతికి మించి హాని కలగచేవు, కాబట్టి ఇవి సురక్షితం. అంతేకాకుండా ఇవి చౌకగా కూడా లభిస్తాయి.
గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా వేప చెట్లు అందుబాటులో ఉంటాయి కదా, వాటితో ఏవైనా రసాయనాలు తయారు చేసుకోవచ్చు అంటారా?
తయారు చేసుకోవచ్చు అండి. వేపగింజల కషాయాన్ని మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే 10 కేజీల వేపగింజల పొడిని 200 లీటర్ల నీటిలో ఒకరోజు నానబెట్టి తర్వాత వాటిని వడపోసి 1 ఎకరాకు మనం పిచికారీ చేసుకోవచ్చు. దీనివలన మనకు పురుగు తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంది.
అవునా సార్, పురుగులు అనగానే మన రైతన్నలందరికీ రసాయన మందులు గుర్తుకొస్తాయి, మరి వాటి గురించి మీరేమీ చెప్పనేలేదు.
మంచి ప్రశ్న అడిగారండి మీరు. రసాయన మందుల వాడకం అనేది సమగ్ర సస్యరక్షణలో చివరి అంశం. ముందు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తూ పురుగు దర్శన దృష్టిలో పెట్టుకుని సరైన మందును సరైన మోతాదులో గాని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.
అవునా సార్, చాలా బాగా చెప్పారు. కానీ మందులు కొట్టేటప్పుడు రైతుల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అంటున్నారు, అలా కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
సాధారణంగా మనం చూస్తుంటే రైతులు రసాయన మందులు నీటిలో కలిపేటప్పుడు ఎక్కువ చేతితోనే కలుపుతుంటారు. అలా కాకుండా కట్టెతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ ఈ మందు కలిపేటప్పుడు ఈ మందు మన కళ్ళల్లో పడితే స్వచ్ఛమైన నీటితో మన కట్టెని శుభ్రం చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే మనం పిచికారీ చేసేటప్పుడు గాలికి వాటంగా మాత్రమే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గాలికి ఎదురుగా చేయకూడదు. మనం ముఖ్యంగా గమనిస్తూ ఉంటాం, పిచికారీ చేసే సమయంలో రైతులు ఎక్కువగా బీడీలు, సిగరెట్లు, పొగాకు వంటివి వాడుతుంటారు. అటువంటి ఎట్టి పరిస్థితులను వాడకూడదు. అలాగే పిచికారీ చేసే సమయంలో ముక్కుకి, నోటికి మనం గుడ్డలు కట్టుకోవాలి. పిచికారీ చేయడం పూర్తయిన తర్వాత మిగిలిన మందును అలాగే డబ్బాలో పెట్టి అవి పిల్లలకు అందకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అంతేకాకుండా పిచికారీ చేయడం పూర్తయ్యాక ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. ఇలా జాగ్రత్తలు పాటించడం వల్ల మనం రసాయన మందుల పిచికారీ చేసే సమయంలో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
చాలా ధన్యవాదాలు సార్, మాకు మా రైతన్నలకు చక్కటి విషయాలు తెలియజేశారు.
ధన్యవాదాలు.
ఇన్నవానే అన్న, ఎంత బాగా చెప్పిండ్రో.
అవునే లచ్చవ్వ, గిప్పటి నుండి గిట్లనే చేస్తా.
గది మల్ల రాజన్న అంటే, ఇగో వదిన కూడా వస్తుంది. పానం పైలమే అన్న, నేను కూడా పోయేస్తా మళ్ళా.
మంచిదే చెల్లమ్మా, పోయిరా.
ప్రపంచం అంతా మెలకుగా ఎంతో ఉల్లాసంగా ఉంటే ఏంటి జ్యోతి, నువ్వు మాత్రం ఇంకా లేవలేదు చూడు, అలారం అవుతుంది.
అబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టావా నీ సోది, ఈ రోజు ఏం కథ దొరికింది? హఠాత్తుగా ప్రపంచాన్ని ఎందుకు లాగుతున్నావు?
ప్రపంచం ఇంత పెద్దది కదా, ఇంత పెద్ద ప్రపంచంలో మనము, జంతువులు, పూలు, చెట్లు ఇవన్నీ కాకుండా మంచి, చెడు, ఆనందం, బాధ, స్వచ్ఛమైన, కలుషితమైన, కల్తీవి, కల్తీ కానివి.
ఆగాగు, ఏం మాట్లాడుతున్నావు? అసలేం చెప్పాలనుకుంటున్నావు? కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా.
ఏం లేదు జ్యోతి, ఒకసారి వ్యాసం చూడు.
ఏం వ్యాసం? అది ఇంతకీ దేని గురించి?
అది కల్తీ గురించి అంటాం. ఆరోగ్యానికి హానికరమైన పదార్థాన్ని ఆహార పదార్థంలో కలుపడం లేక ఆహార పదార్థంలో ఉన్న ముఖ్యమైన పదార్థాన్ని తీసివేయటాన్ని కల్తీ అంటారంటాం.
ఏం మాట్లాడుతున్నావు ఉషా, కల్తీ ఏంటి? అందులో ఈ కాలంలో కూడా కల్తీ జరుగుతాయంటున్నావు? పొద్దు పొద్దున్నే మంచి జోకులేస్తున్నావులే.
వ్యాపార వర్గాల్లో స్వార్థ చింతన బాగా పెరిగిపోవడంతో ఆహార పదార్థాలలో కల్తీ రోజు రోజుకి పెరిగిపోతుందట.
అసరే ఉషా, కల్తీ జరుగుతుంది అంటున్నావు కదా, ఈ కల్తీ వల్ల జరిగే నష్టాలేంటి?
కల్తీ వల్ల మనం ఆరోగ్య పరంగాను, ఆర్థికంగాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో నష్టపోతున్నాం. స్వచ్ఛమైన కల్తీ లేని ఆహారం తీసుకోలేకపోతున్నాం.
సరే ఉషా, మన ఆరోగ్యం అంటున్నావు, మన ఆరోగ్యానికి ఏమి హాని జరుగుతుంది?
కల్తీ జరిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి, కళ్ళుపోవుట, గుండె జబ్బులు, క్యాన్సర్, పక్షవాతం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంట.
నమ్మలేకపోతున్నా ఉషా, కల్తీ వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయని. ఇంతకీ ఈ కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవడం ఎలా? ఇక్కడ దీని గురించి ఎలా కనుక్కోవాలో కూడా ఇచ్చిండ్రా.
హా జ్యోతి, గృహ విజ్ఞాన కళాశాలలోని వనరుల యాజమాన్యం మరియు వినియోగదారుల విభాగ శాస్త్రవేత్త అయిన డాక్టర్ రాధారాణి గారు ఒక కల్తీ కిట్ రూపొందించారట. ఆ కిట్ ద్వారా కనుక్కోవచ్చట.
అరే భలే ఉందే, కల్తీ కనుక్కోవడానికి ఇటు కూడా ఉందా? కానీ ఇది పెద్ద మిషన్ లాగా ఉంటదేమో, దీని ఖర్చు ఎంత అవుద్దో ఏమో.
ఆ కల్తీ కనుక్కోవడానికి కిట్ కూడా రూపొందించారు. ఇది చాలా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇంకా ఎవరి పర్యవేక్షణ లేకుండా ఇంట్లోనే కనుక్కోవచ్చట. ఇంకా దీని ధర 750 రూపాయలు అంటాం.
అయితే మనం కూడా ఆ కిట్ కొనుక్కుందాం. పద ఉష, పద తొందరగా ఇప్పుడే వెళ్ళి కొందాం.
అబ్బబ్బా ఆగు జ్యోతి, కొందాం తప్పకుండా కొందాం. లేడికి లేచిందే పరిగంటే ఎలా? ఇంత పొద్దునే ఎలా వెళ్తాం? జ్యోతి ఇంకా ఇక్కడ కల్తీ గురించి మనం ఇంట్లోనే కనుక్కోవడానికి ఎన్నో విషయాలు చెప్పారు.
మరైతే గది చదువు. ఏంటి ఉష, ఏదో సస్పెన్స్ లా చెప్తున్నావు. ఇంత మంచి విషయం తొందరగా చెప్పవే.
ఆగాగు, దానికే వస్తున్నా.
అదే చెప్పు, ఎలా ఇంట్లోనే కనుక్కుంటాం? ఒక నిమిషం ఆగు, దీనికి మళ్ళీ మిషన్లు అవి ఇవి కొనుక్కోవాలని మాత్రం చెప్పకు.
నీకు రోజు రోజుకి తొందర బాగా ఎక్కువ అవుతుంది, చెప్పేది వినవే.
సరే ఇప్పుడు చెప్పు, ఎలా మనం ఇంట్లోనే కనుక్కోవచ్చు?
మనం ఇంట్లోనే నిత్యం వాడుతున్న సామాగ్రితోనే ఎంతో సులువుగా కనుక్కోవచ్చంట.
ఇంట్లో ఉన్న వస్తువులతోనేనా? అవునా, అది ఎలా?
నీకు ఒక ఉదాహరణతో చెప్తానుండు. ఇప్పుడు టీ పొడి అనుకో, దీంట్లో కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే.
టీ పొడా? టీ పొడిలో ఏం కల్తీ చేస్తారు షా?
మామూలుగానే టీ పొడిలో ఇనుపు రజ, ఇంకా కల్తీకి కలర్ ఆకులు, ఒకసారి ఉపయోగించిన టీ పొడులు వాడుతారంట.
మరి ఇప్పుడు కనుక్కోవడం ఎలా?
ముందుగా టీ పొడిని ఒక తెల్లటి కాగితం మీద పలుచుగా పరుచుకోవాలి. తరువాత అయస్కాంతం ని ఆ పొడికి దగ్గరగా అటు ఇటు తిప్పాలి. ఒకవేళ టీ పొడిలో ఇనుపు రజ ఉంటే అయస్కాంతం అతుక్కొని ఉంటుంది, లేకపోతే లేనట్టే.
పొడి అయితే సరే, మరి ఆకులకు కనుక్కోవడం ఎలా?
స్వచ్ఛమైన టీ ఆకులకు రంగు ఉంటదంటాం. ఆకులలో కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే తెల్లటి కాగితంలో కొన్ని ఆకులను తీసుకోవాలంటాం. కాగితంపై ఆకులను నలిపితే కల్తీ రంగు బయటపడుతుందంట. ఒకవేళ కల్తీ లేకపోతే లేనట్టే.
అయితే ఇక నుంచి టీ ఆకులకు గానీ టీ పొడికి గానీ ఇలాగే సులభంగా కనుక్కోవచ్చు. మరి ఇక వేరే పదార్థాల్లో ఎలా? ఇంతకీ ఏ పదార్థాల్లో కల్తీ జరిగే అవకాశం ఉంది?
ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, వాటిలో ఇవి కొన్ని ఉన్నాయి.
ఏంటవి?
కారపొడి, పసుపొడి, నెయ్యి లేదా వెన్న, రవ్వ, పంచదార, వంట నూనె, కందిపప్పు, మిరియాలు, ఆవాలు, కొబ్బరి నూనె, ఇంగువ పొడి, గోధుమ పిండి, ఇలా ఎన్నో ఉన్నాయి.
వామ్మో ఇంత కల్తీనా ఉషా, మరి వీటిలో కల్తీని కనుక్కోవడం ఎట్లా?
కారుపొడిలో ఇటుకు పొడి లేదా రంపపు పొడి కలుపుతారట.
మరి కల్తీ కనుక్కోవాలంటే?
దానికే వస్తున్నా. ఒక గ్లాస్ లో కొద్దిగా కారం తీసుకోవాలి, తరువాత నీటిని కలపాలి. కారం నీటిలో మునిగిపోతుంది. ఒకవేళ రంప పొట్టు కలిసి ఉంటే నీటి పైకి తేలుతుంది. ఇటుక పొడి కలిసి ఉంటే గ్లాసు అడుగు భాగాన చేరుతుందంట.
మరి పసుపులో కూడా ఉంటుందన్నావు కదా, మరి దాంట్లో ఎట్లా కనుక్కోవడం?
పసుపొడిలో సాధారణంగా మెటానిల్ ఎల్లో కానీ బియ్యపిండి కానీ కల్తీ చేస్తారట. ఒక చిన్న గిన్నెలో పసుపు తీసుకుని నీళ్లు కలపాలి. గాఢమైన పసుపు రంగు ఏర్పడితే నమూనాలో మెటానిల్ ఎల్లో కల్తీ చేసినట్లు, తేలికైన పసుపు రంగు కల్తీ లేనట్లు సూచిస్తుందంట.
నాకు సందేహం వచ్చింది.
ఏంటి జ్యోతి, మళ్ళీ మిషన్ అది ఇదే అని అయితే మాత్రం అడగద్దు.
లేదు షా, ఇక పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగనిలే, నేను అవగాహన పెంచుకుని మిగిలిన అందరికి తెలియజేస్తా.
సరే ఇంతకీ ఏంటి నీ సందేహం?
మామూలుగా కిరాణా దుకాణాల్లో ప్యాక్ చేయకుండా ఉంటారు కదా, అక్కడ కల్తీ జరిగే అవకాశం ఉందని అనుకుందాం. మరి పెద్ద పెద్ద దుకాణాల్లో చాలా గట్టిగా ప్యాక్ చేసి ఉంటారు కదా, మరి వాటిలో కూడా కల్తీ జరిగే అవకాశం ఉందా?
జ్యోతి, కల్తీ దేంట్లోనైనా ఎలాగైనా జరిగే ఆస్కారం ఉంది, మనమే అది కనుక్కోవాలి. వినియోగదారులుగా మనం వాటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకుని నాణ్యమైన సరుకుని ఎంచుకోవడం మన బాధ్యత, మరియు అది మన హక్కు కూడా. ప్యాక్ చేసి ఉన్న ప్యాకెట్ మీద కొలమానాలు నిర్దేశించిన పరిమాణాలకు పోలి ఉంటే వాటిని ఎంచుకోవచ్చు. వీటిలో కూడా కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ పద్ధతినే వాడొచ్చు.
మరి మిగతా ఆహార పదార్థాల్లో జరిగే కల్తీ గురించి చెప్పు.
ముందుగా పాలు గురించి తెలుసుకుందాం. పాలల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అలాంటి పాలల్లో డిటర్జెంట్ పౌడర్, పిండి పదార్థాలు, అపరిశుభ్రమైన నీరు కల్తీ చేస్తారట.
మరి ఎలా గుర్తించడం?
అడుగున ఏదైనా తెల్లని పదార్థం చేరుకుని ఉంటే దాంట్లో ఏదో పిండి కలిపినట్టు అర్థం.
మనం తీసుకునే పాలల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఒక గ్లాస్ పాలల్లో కొన్ని పోషక విలువలు ఉంటాయి కదా, మరి ఉన్న గ్లాస్ లో నీరు చేరితే ఎలా?
అందుకే మనం సరైనది ఎంచుకోవాలి. ఇంకా పాలల్లో నీరు చేరాయని తెలుసుకోవాలంటే పాల చుక్కలను పాలిష్ బండ మీద లేదా ఒక స్టీల్ ప్లేట్ మీద పోస్తే కల్తీ లేని పాలు జారవు లేదా కొద్ది కొద్దిగా కారుతాయి, తెల్ల మచ్చ మిగులుతుంది. కల్తీ అయిన పాలు చక్కగా వేగంగా క్రిందకు కారుతాయి, తెల్లటి మచ్చ కూడా మిగలదు.
ఓహో, అయితే ఇక నుంచి కల్తీ జరిగిందా లేదా లేదా అని సరిగ్గా ఎంచుకోవాలి.
అంతే కదా మరి.
ఇంకా రవ్వ గురించి చెప్పు.
నాకు తెలుసు నువ్వు రవ్వ గురించి ఎందుకు అడుగుతున్నావో, రవ్వ లడ్డు గురించే కదా.
అలాగే అనుకో, మరి రవ్వ గురించి చెప్పు.
రవ్వలో ఇనుపరజ ఇంకా ఇసుక లేదా దుమ్ము ధూళి కలుపుతారట. ఒక గిన్నెలో రవ్వ తీసుకొని నీళ్లు కలపాలి. దుమ్ము ధూళి పైకి చేరుతుంది, ఇసుక లాంటిది దిగువ భాగాన చేరుతుంది. నీళ్లలో రవ్వ జిగురుగా ఉంటుంది. చేతి వేళ్ల మధ్య తీసుకొని గరుకుగా ఉంటే ఇసుక చేరినట్టు, లేకపోతే లేనట్టు. అప్పుడు లడ్డూలే కాదు ఇంకా ఎన్నో వంటకాలు సంతోషంగా చేసుకోవచ్చు. ఇక పంచదారలో డిటర్జెంట్ పౌడర్ కానీ రవ్వ కానీ కలుపుతారట. ఒక స్పూన్ పంచదారని ఒక గ్లాస్ లో తీసుకోవాలి. తరువాత నీళ్లు పోసి వేగంగా గిల్ల కొట్టాలి. ఒకవేళ పైన బురుగు వస్తే డిటర్జెంట్ కలిసినట్టు.
మరి రవ్వ అయితే?
పంచదార నీళ్ళలో కరిగిపోతుంది కదా. ఒకవేళ రవ్వ ఉంటే రవ్వ కరగదు, అలానే కనిపిస్తుంది.
మిరియాల విషయానికి వస్తే?
మిరియాల్లో బొప్పాయి విత్తనాలు కలిపి కల్తీ చేస్తారట జ్యోతి. ఒక గ్లాస్ లో నీరు పోయాలి. తర్వాత కొన్ని మిరియాలు ఆ నీళ్ళలో వేయాలి. మిరియాలు నీళ్ళలో మునుగుతాయి. ఒకవేళ అవి మునగకుండా తేలుతుంటే వాటిలో బొప్పాయి గింజలు కల్తీ చేసినట్టు తెలుసుకుంటాం.
ఆహా, మరి ఆవాలైతే?
ఒక గ్లాస్ లో నీళ్లు పోసి ఆవాలు వేయాలి. ఆవాలు నీళ్ళలో మునుగుతాయి. ఒకవేళ అవి మునగకుండా తేలుతున్నట్లయితే వాటిలో బ్రహ్మగింజలు కల్తీ జరిగినట్టు చెప్పవచ్చు.
అవునా, మరి మనం రోజు వాడుకునే కొబ్బరి నూనెలో కూడా కల్తీ చేస్తారా?
చేస్తారేమో, ఒకసారి టెస్ట్ చేస్తే పోలే. ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకోవాలంట. దాన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలంట. స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే గడ్డగడుతుంది, కల్తీ జరిగిన కొబ్బరి నూనె గడ్డగట్టదు. అయితే ఇంకా సులువుగా కనుక్కోవచ్చు కదా కల్తీ జరిగిందా లేదా అని.
మరి యాలకులు ఎట్లా?
మామూలుగా పెద్ద యాలకులు చిన్న యాలకులతో కల్తీ చేస్తారట. యాలకుల నుండి నూనె వేరు చేయడం ద్వారా కల్తీ చేస్తారంట. పెద్ద యాలకులు నున్నగా లావుగా ముడతలు లేకుండా ఉంటాయి. చిన్న యాలకులు పగుళ్లు వచ్చి ఎండిపోయినట్లు ఉంటుంది. పరిశీలన ద్వారా చిన్న యాలకులను వేరు చేయాలంటాం.
మరి ఏదైనా మసాలా కూరల్లో ధనియాల పొడి లేని వంట ఉండదు. ఆహా, ఏమి రుచి, ఏం వాసన! అలాంటి ధనియాల్లో కూడా ఏమన్నా కలుపుతారా? ఒకవేళ కలిపితే ఎట్లా కనుక్కోవాలి?
అది నిజమేలే, ధనియాలు లేని వంట ఉంటుందా? ధనియాల్లో రంప పొడితో కల్తీ చేస్తారట. ఒక గిన్నెలో ధనియాల పొడి తీసుకుని నీళ్లు పోయాలి. కల్తీ ఉంటే రంప పొట్టు నీటిపై తేలుతుందంట. స్వచ్ఛమైన ధనియాల పొడిలో నీటిపై ఏమీ ఉండదంట.
ఇంకేమేమి ఉన్నాయి అక్కడ?
జ్యోతి ఇంకా ఐస్ క్రీమ్ గురించి చెప్తున్నారు. ఐస్ క్రీమ్ లో కల్తీకి వాషింగ్ పౌడర్ ని వాడతారట. కల్తీని కనుక్కోవడానికి నిమ్మరసం కొంచెం కలిపితే నురుగు పైకి వస్తుందంట. అలా కనుక్కోవడం ద్వారా కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవచ్చట.
అవునా, మరి పంచదారలో?
పంచదారలో కల్తీకి చాక్ పౌడర్ ని వాడతారట. నీటిలో పంచదారను వేస్తే చాక్ పౌడర్ నీటి అడుగు భాగాన్ని చేరుతుందంట. కాఫీ పొడిలో చికోరి ఎంత వాడారో తెలుసుకోవాలంటే దాన్ని ఒక గ్లాస్ నీటిలో జల్లించాలంట. కాఫీ పొడి పైకి తేలుతుంది. చికోరి అనే కల్తీ పదార్థం కొద్ది నిమిషాలలో దిగువకు చేరుతుందంట. అయితే మనం ఈసారి కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు తప్పకుండా పరీక్ష చేయాలి. మరి
తప్పకుండా.
రోజు వేసుకునే ఉప్పులో కూడా కల్తీ జరుగుతుందంట జ్యోతి.
ఉప్పును కూడా వదిలిపెట్టట్లేదా ఇల్లు?
మరి దీంట్లో కల్తీ ఎలా కనుక్కుంటారో ఏమో.
ఎలా?
ఇక్కడైతే ఉప్పులో కల్తీకి తెల్లటి పొడిని వాడతారట. నీటిలో కల్తీ లేని ఉప్పు అయితే కరిగిపోతుందంట. కల్తీదైతే గ్లాస్ లో దిగువ భాగాన కలుషితాలు చేరుతాయట.
అవునా.
బియ్యంలో కల్తీకి రాళ్లు కలుపుతారట. చేతిలో కొన్ని బియ్యం గింజలు తీసుకుని నీటిలో వేస్తే రాళ్లు అడుగు భాగానికి చేరుతాయట.
నేను ఈ రోజు చాలా విషయాలు తెలుసుకున్నా. ఇంకా కల్తీ అంటే ఏంటో తెలుసుకున్నా, అది ఎలా కల్తీ చేస్తారో తెలుసుకున్నా. కానీ కల్తీ జరిగిందని తెలుసుకున్న తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా సూచించారా వాళ్ళు?
హా జ్యోతి, ఒకవేళ కల్తీ జరిగిందని తెలుసుకున్న తర్వాత స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, ఇది నాచారంలో ఉంది, అక్కడ టెస్ట్ చేయించాలి. అక్కడ టెస్ట్ చేయించుకున్న తర్వాత మన జిల్లాలో ఉండి డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం లో కంప్లైంట్ నమోదు చేసుకోవాలి.
వీటిని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎవరిని కలవాలి?
దీని గురించి మరింత అవగాహన కావాలంటే కన్స్యూమర్ సెల్ ని సంప్రదించవచ్చు. మరియు గృహ విజ్ఞాన కళాశాలలోని వనరుల యాజమాన్యం మరియు వినియోగదారుల శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ పి రాధారాణి గారిని సంప్రదించవచ్చు. వారు రూపొందించిన కల్తీ కిట్ గురించి కానీ ఇంకా ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలన్నా వారిని సంప్రదించవచ్చు.
మరి వాళ్ళు ఏమన్నా ఫోన్ నెంబర్లు ఏమి ఇయ్యలేదా?
ఆ ఇచ్చారు జ్యోతి. వాళ్ళ ఫోన్ నెంబర్ 9848 5935 65 65. మరోసారి వారి ఫోన్ నెంబర్ చెక్ చేసుకో, 9848 5935 65 65.
అట్లనా? నిజంగా నేను చాలా విషయాలు తెలుసుకున్నా. వినియోగదారుడిగా మనం మోసపోకుండా ఖచ్చితంగా ప్రమాణాలున్న ఆహారాన్ని ఎంచుకోవడానికి మన వంతు కృషి మనం చెయ్యాలి. వినియోగదారుడిగా ఇది మన హక్కు కూడా. అయితే మరి మనం కిట్ ఎప్పుడు కొందాం?
సాయంత్రం నువ్వు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కిట్ కొనడానికి వెళ్దాంలే.
సరే మరి.
ఏంటి ఉషా, దేని గురించి ఇద్దరు ఇంత పొద్దున్నే చర్చించుకుంటున్నారు? కాస్త నాకు చెబితే నేను తెలుసుకుంటా కదా.
ఏం లేదు సరితా, రోజు రోజుకి ఆహార పదార్థాలలో కల్తీ ఎక్కువగా జరుగుతోంది కదా, ఎలా దేనిని వేటితో కల్తీ చేస్తారో ఇప్పుడే తెలుసుకున్నాం.
మరైతే నాకు చెప్పండి, నేను తెలుసుకొని కల్తీ గురించి మోసపోకుండా, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మోసపోకుండా జాగ్రత్త పడతాను. మరి అందరికీ తెలియజేస్తాను.
తప్పకుండా సరిత. నీకు కల్తీ గురించి ఏమైనా తెలుసా సరిత?
ఆ తెలుసు, మొన్న నేను కల్తీ గురించి మా సహోద్యోగులు చర్చించుకుంటుంటే విన్నా.
ఏం చెప్పారు సరిత?
కల్తీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి. ఉషా,
అయితే మనకు కల్తీ గురించి బాగా అవగాహన వస్తుంది, మరైతే చెప్పు సరిత వాటి ఆరోగ్య సమస్యల గురించి. కల్తీ ఎలా జరుగుతుందో, ఎలా గుర్తిస్తారో తెలుసుకున్నాం సరిత. మరి వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కూడా తెలుసుకుంటామన్నమాట. ఆవాలలో అజ్మోన్ గింజలతో కల్తీ చేస్తారు, మరి దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి సరిత?
అలా కల్తీ జరిగినవి తీసుకుంటే నంజు, నీటి కాసులు, గుండెకి సంబంధించిన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందట.
మరి జీలకర్రకు గసగసాలు మరి నల్ల మిరియాలు కల్తీ చేస్తారు కదా, అవి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఏంటి?
వాటి వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరి టీ ఆకులకు?
టీ ఆకులకు వాడిన ఆకులు గాని రంగు వేసిన ఆకులు గాని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
మరి నూనెలో వివిధ నూనెలు కలుపుతారు కదా, మరి వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి?
నూనెలో మామూలుగా పులిసిపోయిన చమురు కలుపుతారు. అలా కల్తీ జరిగింది మనం వాడినట్లయితే పక్షవాతం, విటమిన్ ఏ మరియు విటమిన్ ఈ లోపం కలిగి వాటికి సంబంధించిన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.
మరి ఆహార ధాన్యాలలో అయితే?
ఆహార ధాన్యాలు, పప్పులు మొదలైన వాటిలో ఇసుక, పాలరాయి చిప్స్, రాళ్ళు, రోత వంటివి కల్తీ చేస్తారు. అలా కల్తీ జరిగినవి పొరపాటున మనం తీసుకోవడం వలన జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
మరి పసుపులో మెటానిల్ ఎల్లో కలుపుతారు కదా సరిత, మరి దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి?
అది మాత్రమే కాదు, ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతారు. దీంతో పాటు లెడ్ క్రోమేట్ అనే రసాయనం కూడా కలుపుతారట. అలాంటి కల్తీ జరిగిన ఆహారం మనం తీసుకుంటే రక్తహీనత, గర్భస్రావం, పక్షవాతం, మెదడుకు సంబంధించిన వ్యాధులు సంక్రమించే ఆస్కారం ఉంది.
మరి ఆపిల్ వంటి పండ్ల మీద ఏదో స్ప్రే చల్లుతారు కదా, దాని వల్ల ఏమైనా వచ్చే సమస్యలు ఉన్నాయా?
ఆర్సెనిక్ అనే స్ప్రే చల్లుతారు, ఎందుకంటే అవి తాజాగా కనిపించడానికి. అలాంటివి తీసుకున్నట్లయితే మైకము, చలి, తిమ్మిరి, పక్షవాతం లాంటివే కాకుండా కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.
అయితే ఇంక నుంచి ఆపిల్ బాగా చూసి జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట సరిత. కొన్ని ఆహార పదార్థాలలో రాగి, టిన్, జింక్ కలుపుతారు కదా, అది నిజమేనా?
అవునుషా, అది నిజమే. ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇవి ఉపయోగిస్తారు. వాటి వల్ల వాంతులు, అతిసారం లాంటివి కలిగే అవకాశం ఉంది.
ఈ మధ్య కాలంలో శీతల పానీయాలు ఎక్కువగా వాడుతున్నారు కదా, మరి వాటి వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా?
శీతల పానీయాలు వివిధ రంగులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అలా ఉండడానికి కాడ్మియం మరియు కోబాల్ట్ అనే రసాయనాలు ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన పొట్టలో పుండు, కాలేయము, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు మరియు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
మరి దీని బదులు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవచ్చు కదా?
అవును, వాటి వల్ల అవి మన శరీరానికి చలవ చేస్తాయి కూడా.
మరి మనం రోజు తీసుకునే పాలలో?
కల్తీ జరిగిన పాల వలన ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంది, అందుకే పాలతో ఇంకొన్ని పండ్లు తీసుకోవాలి మరియు శ్రేష్టమైన పాలనే ఎంచుకోవాలి.
పాలతో పాటు పెరుగు, మజ్జిగ కూడా తీసుకుంటే మంచిదే కదా?
అవును షా, మంచిదే.
ఏ తీపి పదార్థం చేసుకోవాలన్నా బెల్లం కానీ చక్కెర కానీ వాడుతాం కదా, మరి వాటిలో కల్తీ జరిగిన ఆహారం తీసుకుంటే జరిగే నష్టాలేంటి?
పంచదారలో కానీ బెల్లంలో కానీ వాషింగ్ సోడా మరియు చాక్ పౌడర్ ను కలిపి కల్తీ చేస్తారు. దీనివల్ల అతిసారం, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది.
సరిత, నీ వల్ల ఈరోజు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇలా ఇక ఇంకేమైనా నీకు తెలిస్తే మాకు తప్పకుండా తెలియజేస్తావు కదా?
అలాగే ఉషా, తప్పకుండా. జ్ఞానం పంచడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది కదా. మనం తెలుసుకోవడమే కాకుండా 10 మందికి తెలియచేయడం ద్వారా వాళ్ళు కూడా ఎంతో కొంత తెలుసుకుంటారు.
అంతే కదా సరిత, సరైన ఆహార పదార్థాలను ఎంచుకోవడం మన బాధ్యత కూడా. ఇలా ఎంచుకోవడం వల్ల మనం కుటుంబ సభ్యులు కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా జీవించవచ్చు. కల్తీ మీద మీరు అవగాహన పెంచుకొని అందరికీ అవగాహన కల్పించి నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.